తెలుగు సంగీత సాహిత్య కళావేదిక దాసుభాషితం. ఆధ్యాత్మిక స్రవంతికి స్వాగతం. ఈ కార్యక్రమంలో నాహంకర్త హరిహికర్త నుంచి ఒక అధ్యాయం వింటారు.
పద్మావతిపై అసెంబ్లీ ప్రశ్న. దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వీరమాచనేని వెంకటనారాయణ టెలిఫోన్లో నన్ను వాయించేశారు. వాటిప్రసాద్, మీరిలా ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తే ఎలా? లక్షలాది సామాన్య యాత్రికుల అవసరాలని కాదని వీఐపీల పేరుతో లక్షల ఖర్చు పెట్టి గెస్ట్ హౌస్లు కట్టించడం ఏమిటి? ఎవరిని అడిగి చేస్తున్నారు ఇదంతా? దేవాదాయ శాఖ మంత్రిని నాకే తెలియదే. అసెంబ్లీలో ప్రతిపక్షాల వాళ్ళు ఈ ప్రశ్న పంపించారు. అక్కడ ఏం జరుగుతోందో ముఖ్యమంత్రికి తెలియదు, నాకు తెలియదు. కానీ ప్రతిపక్షాలకు మాత్రం అన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు ప్రతిపక్షాలకి ఏం జవాబు చెప్పాలి? సీఎం గారు ఫైర్ అయిపోతున్నారు, ఆయనకేం చెప్పాలి? నాకెంత అవమానం. నేను అవాక్కైపోయాను. కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేదు. అక్కడికి ధైర్యం తెచ్చుకుని, సార్, మీకు ఇదంతా చాలా వివరంగా చెప్పాలి అని మాత్రం అనగలిగాను. కానీ ఆయన అదేమీ వినిపించుకునే మూడ్లో లేరు. నాకేం చెప్పనక్కర్లేదు, ముందు ఆ ప్రతిపక్షాలు ఇచ్చిన ప్రశ్నకు జవాబు రాసి పంపండి, ఆనక అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడండి అంటూ ఆయన ఫోన్ పెట్టేశారు. నేను గట్టిగా ఎదురు జవాబు ఇవ్వలేకపోవడానికి కారణం ఆయన చేసిన ఆరోపణలో కొంతవరకు నిజం ఉంది కనుక. సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో ఒక అత్యంత అధునాతనమైన వీఐపీ గెస్ట్ హౌస్ తిరుమలలో కట్టిస్తున్న మాట నిజమే. 1979-80 కాలంలో 15 లక్షల రూపాయలంటే ఇప్పటి లెక్కలో కోట్లల్లో ఉంటుంది. అంత ఖర్చుతో వీఐపీ గెస్ట్ హౌస్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు తమ ఖర్చుతో నిర్మించడం అదే మొదటిసారి. పైగా నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా జరుగుతోంది కాబట్టి జవాబుదారీ నాది. అందులోనూ శ్రీ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్షాలు ఈ ప్రశ్న లేవనెత్తారు. నేను సరైన సమాధానం ఇవ్వలేకపోతే ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు అసెంబ్లీలో దుమ్మెత్తిపోయడం ఖాయం. ముఖ్యమంత్రి ఆగ్రహానికి నేను మరోసారి గురికాక తప్పదు. ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. ఎందుకంటే వీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతున్న మాట నిజం. దానికోసం 15 లక్షల భారీ వ్యయం జరుగుతున్న మాట నిజం. అదంతా టీటీడీ మాత్రమే భరిస్తున్న మాట నిజం. ఇంకా నేను జవాబు ఏమని ఇవ్వాలి? దశకంలో తిరుమలలో మంచి వసతి సదుపాయం చాలా పరిమితంగా ఉండేది. ఎన్జీసీ కాటేజీలు, టీబీ గెస్ట్ హౌస్, టీబీ కాటేజీలు, శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్లు మాత్రమే కొంచెం వీఐపీలకు పనికొచ్చేవి. అయితే అవన్నీ దాతలిచ్చిన విరాళాలతో కట్టినదే. అందువల్ల దాతలకు తమ తమ విరాళాలతో కట్టిన కాటేజీలలో 7 రోజుల్లో కొన్ని రోజుల పాటు ఉచితంగా బస చేయడానికి హక్కు ఉంటుంది. అలాగే వీఐపీలు ఎవరన్నా వస్తే వాళ్ళకి పనికొచ్చే కాటేజీలు కూడా ఇవే. చాలా వరకు టీబీ గెస్ట్ హౌస్ ఏరియాలోనే వీఐపీలకు బస కల్పించేవాళ్ళం. ముఖ్యంగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు వంటి వీఐపీలు వచ్చారంటే వాళ్ళకి ఒక కాటేజీ సరిపోదు. అసలు ఒక కాటేజీలో ఉండేదే 2 రూములు. ఇక వాళ్లతో పాటు వచ్చే అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, ఇంటెలిజెన్స్ సిబ్బంది, ఒక్కోసారి రాజకీయ వందే మాగతులు ఉండాల్సి వస్తే మరో 10-15 కాటేజీలు వాళ్ళ కోసం కేటాయించాల్సి వచ్చేవి. అలాంటప్పుడే ఆ కాటేజీల దాతలు వస్తుండటం, మా కాటేజీ మాకు ఇవ్వండి అంటూ ఒత్తిడి చేయటం, టీటీడీ సిబ్బంది రికార్డంలో పడటం పరిపాటి అయిపోయింది. 1978 నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళాక ఈ కాటేజీల దాతల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తూ ఉండేవి. వీఐపీల పేరుతో తమ కాటేజీలను అన్యాక్రాంతం చేస్తూ తమ హక్కుని టీటీడీ కాలరాస్తోందంటూ ఈ దాతలు విరుచుకుపడుతుండేవాళ్ళు. కొన్ని సందర్భాలలో దాతలు 2-3 మాసాల ముందుగానే తమ కాటేజీ రిజర్వ్ చేసుకున్నప్పటికీ చివరి నిమిషంలో ఎవరో ముఖ్యమైన వీఐపీ రావటం, దాంతో మంచి కాటేజీలని వీఐపీలకు కేటాయించాల్సి రావటం జరిగేది. అలా దాతలకి వాళ్ళ కాటేజీలని కాక వేరేదో కాటేజీ చూపించి సరిపెట్టుకోండి బాబు అంటూ బతిమాలాల్సి వచ్చేది. ఈ సమస్య రోజురోజుకి వీఐపీల రాకలు పెరిగినప్పుడల్లా జటిలమైపోతుంది. అప్పట్లో ఏ కాటేజీ కట్టాలన్నా దాతల విరాళాలు పథకం కిందనే కట్టేవాళ్ళు. అలా కొత్త కాటేజీలు ఎన్ని కడుతున్నా ఈ వీఐపీల తాకిడి మూలంగా సమస్య పరిష్కారం కావటం లేదు. కొంతమంది వీఐపీలు అయితే ఫలానా టీబీ కాటేజీయే కావాలని కూడా అడుగుతూ ఉండేవాళ్ళు. అదే టైంలో ఆ కాటేజీల దాతలు వస్తే, నాకు ముందు పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్ రాజుకి ఈ కాటేజీలు, వీఐపీలు, దాతల వసతి కల్పన విషయంలో తల బొప్పిగట్టేసింది. దాతల అసౌకర్యంతో పాటు ఒక్కో వీఐపీ పార్టీ 10-15 కాటేజీలలో బస చేస్తే వాళ్ళందరికీ రిసెప్షన్, భోజనాలు, కాఫీలు, దర్శనం ఏర్పాట్లు, ప్రసాదాల పంపిణీ, అన్ని టీటీడీ అధికారులకు సమస్యగా తయారయ్యేది. దీనికి తోడు ఏ చీఫ్ మినిస్టరో ప్రైమ్ మినిస్టరో వచ్చి బస చేస్తున్నాడంటే ఆ చుట్టుపక్కలంతా సెక్యూరిటీ జోన్ చేసి పారేసి యాత్రికులను దూరంగా తరిమేస్తుండటం రివాజ్ అయిపోయింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా శ్రీ రాజగోపాలరాజు ఒక ప్రత్యేక విఐపి గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. అదే పద్మావతి గెస్ట్ హౌస్. ఈ పద్మావతి గెస్ట్ హౌస్ మిగతా దాతల కాటేజీలకు సంబంధం లేకుండా దూరంగా ఒక పక్కగా కొండ శిఖరం మీద ఉన్నట్టుంటుంది. అందువల్ల అక్కడ ఎంత పెద్ద విఐపి దిగినా సెక్యూరిటీ పేరుతో యాత్రికుల్ని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి జనించదు. ఈ గెస్ట్ హౌస్లోనే వంటశాల భోజనశాల ఉంటాయి. రాష్ట్రపతి స్థాయి వరకు ఎలాంటి విఐపి వచ్చినా ఆయన, ఆయన అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, ఒకవేళ ఆయనతో పాటే ముఖ్యమంత్రి వస్తే ఆయన, ఆయన సిబ్బంది కూడా బస చేయడానికి తగినంత విశాలమైంది ఈ పద్మావతి గెస్ట్ హౌస్. అక్కడే వంటలు, అక్కడే భోజనాలు, అందరూ అక్కడే ఉంటారు. కనుక దర్శనాలు ప్లాన్ చేయటం, ప్రసాదాలు పంపిణీ చేయటం సులభమైపోతుంది. ఎంత పెద్ద విఐపి వచ్చినా వాళ్ళ కారణంగా డోనార్ కాటేజీలను ఆక్రమించాల్సిన పరిస్థితి జనించదు. పైగా ఈ పద్మావతి గెస్ట్ హౌస్ ఒక కొండ శిఖరం మీద ఉండటం వల్ల విఐపికి భద్రతా ఏర్పాట్లు చూడటం కూడా సులభమవుతుంది. ఇన్ని రకాలుగా ఆలోచించి శ్రీ రాజగోపాల్ రాజు అప్పటి టీటీడీ బోర్డును ఒప్పించి టీటీడీ ఖర్చుతో ఈ గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టారు. 1978లో నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్లే నాటికి ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం అప్పుడే మొదలైంది. శ్రీ రాజగోపాల రాజు దూరదృష్టితో చేపట్టిన ఈ ప్రాజెక్టు నన్ను బాగా ఆకర్షించింది. కొండ శిఖరం మీద పద్మావతి గెస్ట్ హౌస్లో నుంచి చూస్తే ఉత్తర దిశలో తిరుమల శ్రీనివాసుడి ఆలయం తాలూకు ఆనంద నిలయం దర్శనమిస్తూ ఉంటుంది. దక్షిణవైపు ప్రకృతి అందాలను సంతరించుకున్న పచ్చటి లోయ కనిపిస్తూ ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్ విషయంలో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా వచ్చి ఒకే సమయంలో ఇక్కడ మకాం చేసిన వీళ్ల ఉనికి వల్ల సాధారణ యాత్రికుల రాకపోకలకు కానీ తిరుమలలో వాళ్ల సంచారానికి కానీ ఎలాంటి అవరోధం ఉండదు. అందుకే ఈ గెస్ట్ హౌస్ని వీలైనంత త్వరగా పూర్తి చేయించాలని నేను నడుం కట్టాను. 1980 దీని నిర్మాణం పూర్తిగా వచ్చింది. అప్పటికే దాదాపు 15 లక్షల రూపాయలని టీటీడీ దీని మీద వెచ్చించింది. అయితే ఈ గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని ఎంత వేగంగా నేను జరిపించాలని ప్రయత్నిస్తున్నానో అంత వేగంగానూ దీని మీద దుమారం లేచింది. అప్పటికే మాస్టర్ ప్లాన్ అమలు చేసే ప్రయత్నంలో తిరుమలలో కొన్ని వర్గాలకు నేను శత్రువులా కనబడుతున్నాను. అయినా నా మాస్టర్ ప్లాన్ కొనసాగుతూనే ఉంది. ఆలయం చుట్టూ ఇళ్లన్నింటినీ కూల్చేసి వాళ్ళందరికీ వేరే టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నాం. క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాం. డోనార్ కాటేజీల సంఖ్య పెంచే ప్రయత్నం కొనసాగిస్తున్నాం. ఒక్కొక్కటి 4 నుంచి 5 లక్షల రూపాయలుగా ఖర్చు అయ్యే కాటేజీల నిర్మాణాన్ని ఎస్వి గెస్ట్ హౌస్ నమూనాలో ఆ పక్కనే నారాయణాద్రి, గరుడాద్రి గెస్ట్ హౌస్ల నిర్మాణానికి ప్లాన్లు తయారు చేస్తున్నాం. దాతల విరాళాల పథకం కింద మరో 100 గదుల సత్రం నిర్మాణం కూడా ఖరారు చేశాం. అప్పటికే వినియోగంలో ఉన్న కాటేజీల మీద మరో అంతస్తు కాటేజీల నిర్మాణం ప్రతిపాదన కూడా బోర్డు ఆమోదించింది. ఇలా చర వేగంతో మాస్టర్ ప్లాన్ అమలు జరుగుతున్న తరుణంలో ఈ పద్మావతి గెస్ట్ హౌస్ తిరుమలలో కొన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా తయారైంది. మాస్టర్ ప్లాన్ అమలు కావటం వల్ల తిరుమలలో తమ ఆధిపత్యానికి భంగం వాటిల్లుతుందనుకుంటున్న వాళ్ళు కొందరు, అప్పటికే స్థానిక మురికివాడల నిర్మూలన పట్ల అసంతృప్తితో ఉన్న స్థానిక నాయకులు నేనేదో దుబారా చేస్తున్నానంటూ తిరుమలలో ప్రచారం ఆరంభించారు. టీటీడీలోని కొన్ని అసంతృప్త యూనియన్ వర్గాలు కూడా ఈ ప్రచారానికి ఆజ్యం పోస్తున్నాయి. సామాన్య యాత్రికుల ప్రయోజనాల్ని పణంగా పెట్టి ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల మెహర్బానీ కోసం హంసతూలికా తలపాలతో కూడిన విలాసవంతమైన భవంతిని నిర్మిస్తున్నాను అన్నదే ఆ ప్రచారం. అలాంటి భవంతి కోసం మొట్టమొదటిసారిగా టీటీడీ చేత 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నానన్నది నా మీద విడిచేస్తున్న ఆరోపణ. కానీ ఈ పద్మావతి అతిథి భవనం ఎంత త్వరగా పూర్తయితే అంత మేలు పాత కాటేజీల దాతలకి, ఇతర యాత్రికులకు జరుగుతుందన్నది నా ఆశ. అందుకే ఈ ప్రచారాలని నేను ఖాతరు చేయలేదు. కానీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు చేసిన ప్రశ్నను ఎలా నిర్లక్ష్యం చేయగలను? పైగా దేవాదాయ శాఖ మంత్రి తను ముఖ్యమంత్రి ముందు సమాధానం చెప్పుకోలేకపోయానంటూ నన్ను నిందించడంతో నా పరిస్థితి ఇంకా ఇరుకును పడింది. 15 లక్షల రూపాయలతో విఐపి గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న విషయం నిజమే కానీ దాని నేపథ్యం ఒక వాక్యంలో నేను టెలిఫోన్లో దేవాదాయ శాఖ మంత్రికి చెప్పేటంత సులభంగా లేదు. పైగా ఈ ప్రశ్న అసెంబ్లీలో రావడానికి దారితీసిన స్థానిక నాయకుల అసంతృప్తి, ఆగ్రహం గురించి క్లుప్తంగా టెలిఫోన్లో ఏం చెప్పగలను? 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక విఐపి గెస్ట్ హౌస్ కట్టే బదులు అదే డబ్బుతో 4 సత్రాలు కడితే 400 మంది యాత్రికులకు బస్సు కల్పించవచ్చు కదా అని ప్రతిపక్షాలు అడిగితే ఏం చెప్తాం అని ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? అక్కడికి దేవాదాయ శాఖ మంత్రి టెలిఫోన్లో అనేశారు కూడా, 10 లక్షలు పెట్టి మనం ఎందుకు కట్టించాలి గెస్ట్ హౌస్? అది కూడా ఏదో దాతల కాటేజీల పథకం కింద కట్టేస్తే పోయేది కదా, మాకు కూడా ప్రతిపక్షాల ముందు ఇలా తలెత్తుకోలేని పరిస్థితి వచ్చేది కాదు కదా. నిజానికి అప్పటి వరకు దాతల కాటేజీల పథకం కింద నిర్మించే ఏ కాటేజీ వ్యయం కూడా 2-3 లక్షల రూపాయలకు మించలేదు. ఇప్పుడు ఒక్క గెస్ట్ హౌస్ కోసం 15 లక్షల రూపాయలు ఏ దాత ఇస్తాడు? ఎవరు ఇవ్వరు. అలాగని టీటీడీ 2 లక్షలు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ముఖ్యమంత్రి శ్రీ చెన్నారెడ్డి నిలదీస్తే ఏమిటి జవాబు? ఒకవేళ మళ్ళీ దాతల పథకం కిందనే ఎవరన్నా ఇస్తే గిస్తే ఈ గెస్ట్ హౌస్ కట్టించాల్సి వస్తే రేపు మళ్ళీ వీఐపీలు వచ్చినప్పుడే ఆ దాతలు వచ్చి గెస్ట్ హౌస్ కావాలంటే సమస్య పునరావృతం కాదా? పైగా ఈ గెస్ట్ హౌస్లో ఇంకా ఫర్నిషింగు, లైటింగ్ వగైరాల కోసం మరో 6 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంది. మరి ఆ ఖర్చు మాట ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు నన్ను చుట్టుముట్టాయి. దొరికిపోయాను. చేస్తున్న పని మంచిదా చెడ్డదా అన్న అంశానికన్నా అసెంబ్లీలో ప్రభుత్వం ఇరుకున పడకుండా చేయడం ఎలా అన్నదానికే ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళ దృష్టిలో ఇది టీటీడీ ప్రతిష్టకు కూడా భంగం కలిగించే విషయమే. ఒకవేళ నేను ఈ పద్మావతి గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని టీటీడీ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో హేతుబద్ధంగా వివరిస్తూ జవాబు రాసి పంపినా దాన్ని ముఖ్యమంత్రి హర్షించే అవకాశం లేదని దేవాదాయ శాఖ మంత్రి మాటల్లోనే అర్థమైపోతుంది. వాళ్ళకు కావాల్సిందల్లా ప్రతిపక్షాల దృష్టిలో ప్రభుత్వం తప్పు చేయడం లేదనిపించుకోవటమే. వీఐపీల కోసం ప్రత్యేక అతిథి గృహం లేకపోవటం వల్ల కలుగుతున్న సమస్య ఎన్ని రకాలుగా ఇతరత్రా ఇబ్బందులు సృష్టిస్తోందో నేను ఇక్కడ రాసినంత వివరంగా ప్రభుత్వం తన జవాబులో ప్రతిపక్షాలకు ఆమోదయోగ్యంగా అసెంబ్లీలో వివరించలేదు. అలా చేయాలంటే ముందు ఈ నిర్మాణం అవసరాన్ని ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి మనస్ఫూర్తిగా గుర్తించి ఆమోదించి తీరాలి. ఒకవేళ వాళ్ళు ఈ నిర్మాణం సమర్థనీయమే అని భావించినా అంతే విశ్వాసంతో ఆ విషయాన్ని ప్రతిపక్షాల ముందు చెప్పగలరన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఎక్కడ అవకాశం దొరుకుతుందా పాలక పక్షాన్ని తూర్పారబట్టడానికని 1000 కళ్ళతో గాలించడం ప్రతిపక్షాల లక్షణం. ఆ సంగతి తెలిసి తెలిసి టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడానికి ముఖ్యమంత్రి ఎందుకు రిస్క్ తీసుకుంటారు? ఒకవేళ ఆయన రిస్క్ తీసుకున్నా ఆ అవకాశాన్ని ప్రతిపక్షాలు ఎందుకు వదులుకుంటాయి? సామాన్య యాత్రికుల కడుపు కొట్టి మహానాయకుల కోసం విలాసవంతమైన ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తున్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అంటూ అల్లరి చేయకుండా వదులుతాయా? ఆ పరిస్థితికి నేను కారణమని తెలిసి ముఖ్యమంత్రి ఊరుకుంటారా? ఆలోచించిన కొద్దీ నా మెదడు వేడెక్కిపోతుంది. ఉన్నది ఉన్నట్టుగా జవాబు రాస్తే ప్రభుత్వానికి తలవంపులు, అందువల్ల నాకు శ్రీముఖాలు. పోనీ విషయాన్ని వక్రీకరించి ప్రతిపక్షాలని మభ్యపెట్టేలా ఏదో రాసి పరిద్దామా అంటే అలా వాస్తవాల్ని మరుగునపరిచి విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేసేటంత నైపుణ్యం నాకు లేదు. ఒకవేళ అలా చేయగలిగినా రేపు ప్రభుత్వం ఇచ్చిన జవాబు ప్రతిపక్షాలను తప్పుదారి పట్టించేదిగా ఉందని, వాస్తవ విరుద్ధమని బయటపడితే పాలకపక్షానికి అసెంబ్లీలో అభిశంసన తప్పదు, నాకు ఉద్వాసన తప్పదు. నిజానికి ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం ప్రతిపాదన చేసింది నేను కాదు, కానీ అనేక కోణాల నుంచి చూసినప్పుడు ఇది జరగటం అవసరమని నేను కూడా విశ్వసిస్తున్నాను. అయితే నా విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని ఒప్పించను లేను, దానికి విరుద్ధంగా ప్రవర్తించను లేను. కిం కర్తవ్యం? నా జవాబు 2-3 రోజుల్లో ప్రభుత్వానికి పంపించేయాలి. తెల్లవారితే దేవస్థానాల బోర్డు మీటింగ్, దాని ఎజెండా వేరే ఉంది. ఇంకా దానికి తయారవ్వాలి. నిండా ఊబిలో కూరుకుపోయాను. ఆ రాత్రంతా ఇదే ఆలోచనలో నిద్ర సరిగ్గా పట్టలేదు. అర్ధరాత్రి దాటాక నేను చేయగలిగింది ఏమీ లేదని నిర్ధారించుకున్నాక చివరి ప్రయత్నంగా శ్రీనివాసుని తలుచుకున్నాను. స్వామి, నేను ఏ నేరము చేయటం లేదని, అందరి మంచి కోసమే ఈ పని చేస్తున్నానని నమ్ముతున్నాను. ఇది ఎలా పరిష్కరిస్తావో నీదే భారం. ఇలా అనుకున్నాక నిమిషాల్లో నిద్ర పట్టేసింది. తెల్లవారింది. బోర్డు మీటింగ్ ఎజెండా అంతా మరోసారి చూసుకున్నాను. నాలో అసెంబ్లీ ప్రశ్న తాలూకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏదో రకంగా శ్రీనివాసుడు నా మొర ఆలకించకపోతాడా అనే ఆశ. బోర్డు మీటింగ్కి టైం అయిపోయింది, కానీ నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇంకా చేయగలిగిందల్లా బోర్డు మీటింగ్లోనే ఈ విషయాన్ని వివరించి సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నాక వాళ్ళు ఎలా చెప్తే అలా చేయటమే. నాకు తెలుసు వాళ్ళెవరూ ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా రాయడానికి ఇష్టపడరు. ఆ బోర్డు సభ్యులంతా శ్రీ చెన్నారెడ్డి చేత నియమించబడిన వాళ్లే. చిట్ట చివరి ప్రయత్నంగా తిరుమలలో బోర్డు మీటింగ్కి వెళ్ళబోయే ముందు ఆలయంలోకి వెళ్ళాను. స్వామికి నమస్కరించాను. నేను ఇంకేమీ ఆలోచించను స్వామి, అన్యథా శరణం నాస్తి, ఇక నీదే భారం అనుకుంటూ ధ్యానం చేశాను. అంతే, ఆయనకి మరో నమస్కారం పెట్టి అక్కడి నుంచి కారెక్కి నేరుగా శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్లో బోర్డు మీటింగ్కి వెళ్ళిపోయాను. అక్కడ కారు దగ్గరగానే నాకు ఆయన ఎదురుపడ్డారు. ఆయన పేరు ఆర్పి గోయింక. టీటీడీ బోర్డులో ఆయన కూడా ఒక సభ్యుడు. ఆయన ఆర్పిజీ గ్రూప్కి చైర్మన్, పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన కిందటిసారి బోర్డు మీటింగ్లో 5 లక్షల రూపాయలలోపు విరాళ్లతో ఒక కాటేజీ నిర్మాణానికి ఒక మంచి స్థలం చూపించమని అడిగి ఉన్నారు. ఆయన నన్ను పలకరించగానే నాకు ఆయన కిందటిసారి చేసిన ఈ అభ్యర్థన గుర్తొచ్చింది. నన్ను ఎవరో వెంటబడి తరుపుతున్నట్టుగా ఆయన దగ్గరికి వెళ్ళాను. అవును, మీరు డోనార్ కాటేజీకి స్థలం అడిగారు కదా, అలా ఏదో చిన్న కాటేజీ కట్టించే కన్నా ఇప్పుడు మేము కడుతున్న పద్మావతి గెస్ట్ హౌస్కే మీరు విరాళం ఇవ్వచ్చు కదా అని అడిగాను. నా స్పీడ్కి ఆయన ఆశ్చర్యపోయాడు. అంతలోనే తేరుకుని, పద్మావతి గెస్ట్ హౌస్కి ఏమాత్రం అవుతుందంటారు అని అడిగాడు. నేను నా పద్ధతిలో చెప్పుకుంటూ పోయాను. గోయంకా గారు, ఇదొక అద్భుతమైన గెస్ట్ హౌస్, విఐపీల కోసం కట్టిస్తున్నాం. దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దాతలకు ఇవ్వాలని ముందు అనుకోలేదు. నాకెందుకో ఇప్పుడు మిమ్మల్ని చూడగానే అనిపించింది. మీకు ఇష్టమైతే ఇప్పుడే తీసుకెళ్లి చూపించేస్తాను. తప్పకుండా చూద్దాం. విరాళం ఎంత అవుతుందంటారు? ఈ గెస్ట్ హౌస్ గురించి నేను ఇచ్చిన వివరణ ఆయన ఊరిస్తోంది. ఆయన డబ్బు విషయంలో ఆయన ఆచితూచి అడుగులేసే మనిషి. మీకు పెద్ద భారం అనుకునుగో ఇంకా గారు, ఇప్పటిదాకా 15 లక్షలు ఖర్చు పెట్టాం. ఇంకా ఫర్నిషింగు, లైటింగు, గైరాలతో కలిపి మొత్తం 20 లక్షల్లో తేలిపోతుంది. అసలు మీరు ఒకసారి గెస్ట్ హౌస్ నిర్మాణం ఎలా వచ్చిందో చూడండి, చూశాక మాట్లాడుకుందాం అంటూ మరింత ఉత్సాహపరిచాను. గోయింకా గారిలో కాస్త ఆసక్తి పెరిగింది. ఎవరు పిలిచారో, పదండి చూద్దాం అన్నారు. అప్పటికి బోర్డు మీటింగ్కి ఇంకా 15-20 నిమిషాల వ్యవధి ఉంది. ఇప్పుడే వస్తాను అని చైర్మన్ నాగిరెడ్డి గారికి చెప్పి గోయింకా గారిని నా కారులో ఎక్కించుకుని పద్మావతి గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాను. ఆ అతిథి భవనాన్ని, అందులో ఉన్న సదుపాయాలని చూస్తూనే గోయింకా ముచ్చట పడిపోయారు. ఒక ప్రక్కన చంద్రగిరి లోయ అందాలు, మరోవైపు సూర్యకాంతితో మెరుస్తున్న ఆనంద నిలయం ఆయన్ని మరింత ఆనంద పార్వశ్యంలో ముంచెత్తాయి. ఆయన అలా మధురానుభూతిలో ఉండగానే నేను మెల్లగా చెప్తున్నాను, తిరుమలలో ఇంత పెద్ద గెస్ట్ హౌస్ ఇది ఒక్కటే ఉంటుంది. దీన్ని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలాంటి అతిపెద్ద విఐపీల కోసం మాత్రమే వినియోగిస్తాం. అలాంటి అతిపెద్ద విఐపీలు మహా అయితే 10 మంది ఉంటారంతే. అంచేత వాళ్ళు లేనప్పుడు డోనార్ కాటేజీల పథకం కింద 7 రోజుల పాటు మీరు దీన్ని వాడుకోవచ్చు, అన్ని రోజులు యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఆయన ఊకుడుతూనే గెస్ట్ హౌస్ అంతా కలిగి తిరిగేస్తున్నారు. సంకోచించి అసలు విషయం అప్పుడు బయటపెట్టాను. ఎప్పుడైనా మీరు రావాలనుకున్నప్పుడే ఈ వేయిపులు వస్తే మాత్రం మీకు వేరే కాటేజీలో బస్ కల్పిస్తాం, అదొక్కటే. ఇలా చెప్తున్నప్పుడు ఆయన ఎలా ప్రతిస్పందిస్తారో అన్న అనుమానం నన్ను వెంటాడుతూ ఉంది. కానీ అదేమీ ఆయన పట్టించుకోలేదు. ప్రసాద్ గారు, గెస్ట్ హౌస్ చాలా ముద్దొస్తోంది. అయితే మేము ముందుగా అనుకున్నది 5 లక్షల రూపాయల కాటేజీ కట్టించాలనే. ఇప్పుడు 20 లక్షల రూపాయలు అనేసరికి ఇది నేను ఒక్కడిగా తీసుకునే నిర్ణయం కాదు. నేను మా వాళ్ళతో కొంచెం మాట్లాడాల్సి ఉంటుంది. నేను ఇంకా తాత్సారం చేయలేదు. అంతేనా, మాట్లాడండి, ఇప్పుడే మాట్లాడండి అంటూ ఆయన సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకునే లోపల మా సిబ్బందిని పిలిచి అప్పటికప్పుడు ఆయనకు కావాల్సిన లైట్నింగ్ ట్రంక్ కాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాట్లు చేయమని చెప్పాను. గోయింకా గారు, ఈ విషయం ఈ పూటే తెలిపోవాలి. మీరు టెలిఫోన్ కాల్స్ చేసి బోర్డు మీటింగ్కి రండి. ఈ విషయంలో మనం ఈ బోర్డు మీటింగ్లోనే ఒక నిర్ణయం తీసేసుకుందాం. మీరు వచ్చేదాకా ఎజెండాలో చిన్న చిన్న విషయాలు చర్చిస్తుంటాం అంటూ ఆయన్ని మరింత ఉత్సాహపరిచి మా సిబ్బందిని వెంట ఇచ్చి తిరుమలలోని నా క్యాంప్ ఆఫీసుకు పంపించాను. ఇంకా నా టెన్షన్ తగ్గలేదు. చివరికి గోయింకా ఒప్పుకోకపోతే బోర్డు మీటింగ్ ఆరంభమైన 10-15 నిమిషాలకి గోయింకా వచ్చి నన్ను పక్కకు పిలిచి చెప్పారు, మీకు ఇష్టమైతే ఇప్పుడు 5 లక్షలు ఇస్తాము, 1 నెల రోజుల వ్యవస్థలో మిగతా 10 లక్షలు ఇస్తాము. ఇక వాయిదాల చెల్లింపుకు మీరు ఒప్పుకుంటే ఫర్నిషింగ్ వగేరా పనులన్నింటినీ మా ఖర్చుతోనే చేయిస్తాం. ఇంకా మీరు, ఓహ్ ఏం చెప్పను, ఒక్కసారిగా నాలో ఆనందం పరవళ్ళు దక్కింది. అమాంతం గోయింకాని కౌగులించుకున్నాను. యూఆర్ గ్రేట్ అనేశాను. అవ్యక్తమైన కృతజ్ఞత భావాలు నా మనసంతా నిండిపోయాయి. నా ఉద్వేగానికి కారణం గోయింకాకి తెలియదు. వెంటనే గోయింకా నిర్ణయాన్ని బోర్డు మీటింగ్లో ప్రకటిస్తూ, ఈజ్ ది బిగ్గెస్ట్ డోనార్ ఆఫ్ ది కాటేజెస్ స్కీమ్ అనగానే సభ్యులంతా చప్పట్లు కొట్టేశారు. గోయింకా కొంచెం సిగ్గుపడిపోయారు. అప్పటికి కొన్ని క్షణాల క్రితం వరకు బరిదెక్కిన హృదయంతో, టెన్షన్తో తలబాదుకుంటున్న నేను ఈ పరిణామంతా ఒక్కసారిగా అమ్మయ్యా అంటూ నిట్టూర్చాను. సంక్లిష్టమైన సమస్య అనుకున్నది కాస్త దూదిపింజిలా ఎగిరిపోయింది. మనసు తేలికైపోయింది. అది అలా గాలిలో తేలిపోయి అసంకల్పితంగా తిరుమల ఆలయంలోకి దూసుకుపోయి శ్రీనివాసుడికి పాదాభివందనం చేసి వచ్చేసింది. నేను చెమర్చిన నా కళ్ళు తుడుచుకున్నాను. పద్మావతి గెస్ట్ హౌస్ విషయంలో నా వివరణ విన్నాక సభ్యులంతా పద్మావతి గెస్ట్ హౌస్ని డోనార్ గెస్ట్ హౌస్గా మార్చడానికి ఏకగ్రీవంగా తీర్మానించారు. మరోసారి గోయింకాని అభినందించారు. అప్పుడు గోయింకా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రసాద్ గారు, నేనేదో 5 లక్షల రూపాయల కాటేజీకి మీరు మంచి స్థలం చూపిస్తే చాలనుకున్నాను. అదేదో ఈరోజు మీటింగ్లో తేల్చుకుని పోవాలనే వచ్చాను. కానీ 20 లక్షల రూపాయలు గెస్ట్ హౌస్కి దాతలం అయిపోయాం. ఏమిటి మాయా? అంటూ గోయెంక ఆనందంతో పొంగిపోయారు. కొన్ని రోజుల తర్వాత అసెంబ్లీలో దేవాదాయ శాఖ మంత్రి ప్రతిపక్షాలకు ఇచ్చిన జవాబు, విఐపి గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం టీటీడీ లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్న మాట నిజం కాదు, ఈ విఐపి గెస్ట్ హౌస్ని ఆర్పీజీ గ్రూప్ వారి విరాళంతో మాత్రమే నిర్మిస్తున్నారు.
www.dasubhashitam.com.
ఈ కార్యక్రమం మీకు నచ్చి ఇది మరింత మంది తెలుగువారికి చేరువవ్వాలని మీకు అనిపిస్తే, మీరు ఏ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం వింటున్నారో, అంటే యాపిల్ పాడ్కాస్ట్ వంటివి, అక్కడ మంచి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాసి ప్రోత్సహించగలరు. ధన్యవాదాలు.